സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം.
നാലുകവ അധ്യായം 27 ശ്ലോകം.
സർവാണീന്ദ്രിയ കർമാണി പ്രാണകർമാണി ചാപരേ ആത്മസംയമയോഗാഗ്നൗ ജൂഹതി ജ്ഞാനദീപിതേ.
ആധ്യാത്മിക പുരോഭിവൃദ്ധിക്ക് కావలసినటువంటి సాధనాలు కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. 12 యజ్ఞాలుగా ఇక్కడ చెప్తున్నారు. 25వ శ్లోకం నుంచి మొదలుపెట్టి 12 యజ్ఞాలు చెప్తున్నారు. 33వ శ్లోకం వరకు ఆత్మజ్ఞానం యొక్క స్తుతి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి చెప్పారు ఇంతవరకు 24 వరకు. తర్వాత ఆత్మజ్ఞానం యొక్క స్తుతిని చెయ్యాలి అంటే ఆత్మజ్ఞాన సాధనానికంటే వేరే సాధనాలన్నీ చెప్పి 11 సాధనాలు అవి చెప్పిన తర్వాత ఆ సాధనాలన్నీ కూడా ఆత్మజ్ఞాన సాధనంలోకి పరిసమాప్తి కావాలి. అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనేది ఆత్మజ్ఞాన సాధనం, లేక జ్ఞానయోగ సాధనం, లేక జ్ఞాన యజ్ఞం అంటాం. కనుక జ్ఞాన యజ్ఞం అనేది పరమోత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి సాధనం. మధుసూదన సరస్వతి చెప్తారు, ఆత్మజ్ఞానం కోసం ఎవరైతే సమయాన్ని ఇచ్చి ఆ ఆత్మజ్ఞానం అంటే శ్రవణం చేస్తూ ఉంటారో వాళ్ళు 1000 యాగాలు చేసిన వాళ్లతో సమానం అన్నారు. 1000 యాగాలు, 1000 పుణ్యతీర్థాలలో స్నానం చేసినట్లే. ఒక్క గీతా క్లాసులో వచ్చి కూర్చుంటే నమ్ముతారా మీరు? స్మృతిలో చెప్పబడింది, పురాణంలో చెప్పబడినవి. 1000 తీర్థాలను అంటే నదులలో మునిగితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందిట. వేదాంతం క్లాసులో కూర్చుంటే ఎన్ని దానాలు చేసినా కూడా ఈ యొక్క ఆత్మజ్ఞానంతో కూడా సమానమైనటువంటి దాన ఫలం లేదట. అంతటి గొప్పది. దేవతలు కూడా ఈ జ్ఞానినే పూజిస్తారట. ఎవరి మనస్సు అయితే ఆత్మ యందు నిష్ఠతో ఉంటుందో ఆ జ్ఞాని అంతటి గొప్పవాడు అని స్తుతి చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. యజ్ఞం అంటే మనం మామూలుగా అనుకునే యజ్ఞం కాదు. ఇక్కడ హోమము, హోమ ద్రవ్యాలు వేయటం అలా అని కాదు అర్థం. ఇక్కడ యజ్ఞం అంటే ఆధ్యాత్మిక క్రమశిక్షణ రూప సాధన, స్పిరిచువల్ డిసిప్లిన్ అంటారు ఇంగ్లీష్లో. ఆధ్యాత్మికం అంటే ఈ శరీరంలో ఉన్న నేను ఎవరిని, ఈ ప్రపంచం ఏమిటి, భగవంతుడెవరు, అసలు ఈ దీనికి ఎలా సంబంధం అని తెలుసుకునేటటువంటి ఆలోచన ఎవరికైతే కలుగుతుందో. ఇంగ్లీష్లో స్పిరిట్ అంటే ఆత్మ, స్పిరిచువల్ అంటే ఆత్మకు సంబంధించిన. స్పిరిచువల్ సాధన అంటే ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి సాధన అంటే ఏమిటి? ఆత్మను తెలుసుకున్నట కొరకు కొన్ని అర్హతలు కావాలి మనిషికి. ఆ అర్హతలు కావాలి అంటే కొన్ని సాధనాలు క్రమశిక్షణతో పాటించాలి. అలా పాటించగా పాటించగా ఆ వ్యక్తికి జ్ఞానయోగానికి అర్హుడవుతాడు. చాలా కాలం పాటించాలి, ఒకటి రోజు కాదు, 2 రోజులు కాదు. ఇప్పుడు శబరిమలకి పోవాలంటే 40 రోజులు దీక్ష చేసి ఎంత కష్టపడతారు వాళ్ళు? వాళ్ళు ఏమైనా కష్టం అనుకుంటున్నారా? అది అనుకోరు కదా. ఇంకా ఆనందం వాళ్ళకి ఆ కష్టంలో కూడా. ఎందుకని అంటే స్వామి దగ్గరికి వెళతాం, దర్శనం చేసుకుంటాం అనే ఆనందంలో ఈ నియమాలు నిష్టలన్నీ కష్టం అనిపించవు. నియమాలు నిష్టలన్నీ కూడా కష్టం అనిపించవు అన్నారు. తమిళంలో చెప్తారు, ముళ్ళు కళ్ళు పాదపుకి మెత్తన్నాయి అంటారు. అంటే సాఫ్ట్ అయిన ముళ్ళు కళ్ళు ఎప్పుడు మెత్త ఉంటుందండి చెప్పండి? ముళ్ళు కళ్ళు అంటే కళ్ళు అంటే రాయి, రాళ్ళు ముళ్ళు మెత్తగా ఉంటాయా? దేవుణ్ణి చూడటానికి కొండ మీదకి వెళ్ళేటప్పుడు రాళ్ళు ముళ్ళు దాటుకుంటూ వెళతాం, అయినా సరే మనకు ఆ కష్టం ఆయాసం తెలియదు. కారణం ఏమిటి? ఆయన చూడబోతున్నాం, భగవంతుణ్ణి చూడబోతున్నాం, దర్శనం చేసుకోబోతున్నాం అనే ఆనందంలో ఆ కష్టం తెలియదు. 10 నెలలు తల్లి బిడ్డను మోస్తుంది. ఎంత కష్టం! 10 నెలలు బిడ్డని గర్భంలో ధరించి తల్లి మోయడం అంటే ఎంత కష్టం! కానీ ఆ కష్టాన్ని ఆవిడ కష్టం అనుకోదు చూసారా. ఎందుకనంటే 10 నెలల తర్వాత పండంటి బిడ్డ చూసుకోవచ్చు, ఆనందించవచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు అనే ఆనందం. అదేవిధంగా ఇక్కడ ఆధ్యాత్మిక సాధన చేసే వ్యక్తికి కూడా కొన్ని సాధనాలన్నీ భగవంతుడు చెప్తున్నాడు. అవన్నీ గనక పాటిస్తే శ్రద్ధతో, 11 పాటించకపోయినా కనీసం 10 పాటించకపోయినా 9 పాటించకపోయినా కనీసం 8, అది కూడా లేదా 7 6 5 3 2 1. ఒకటోది జ్ఞానయజ్ఞం. దానికి రావాలంటే మిగతా వాటిలో ఏవో ఒకటి కొన్ని మనం అభ్యాసం చేయాలి. మీరందరూ చేస్తున్నారు, దైవయజ్ఞం చేస్తున్నారు. మొదటి యజ్ఞం చెప్పారు కృష్ణ పరమాత్మ 25వ శ్లోకంలో. దైవం అని దైవయజ్ఞ, భగవంతుణ్ణి ఆరాధించడం, పూజించడం. యజ్ఞం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు చేసే సాధన, అది యజ్ఞం అంటే ఇక్కడ అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. 11 యజ్ఞాల గురించి చెప్తున్నారు, తర్వాత జ్ఞాన యజ్ఞం అన్నారు. 2వ లైన్లో చెప్పారు బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం. సాక్షాత్ మోక్షానికి కారణం ఆత్మజ్ఞానం, అది జ్ఞాన యజ్ఞం. కనుక దేవయజ్ఞం అనేది కూడా సగుణ ఈశ్వర ధ్యానంతో కూడిన యజ్ఞం. ఆ సాధన నిర్గుణ బ్రహ్మజ్ఞానానికి సాక్షాత్తు సాధనానికి తీసుకువెళ్ళాలి మనల్ని. అలా తీసుకొచ్చిందా లేదా ఇప్పుడు మిమ్మల్ని? మీ అందరికీ దేవుని మీద భక్తి పూజ ఇవన్నీ చేయబట్టే కదా, భక్తి ఉన్నది, పూజ చేశారు, చేస్తూ ఉన్నారు, కొద్దో గొప్ప చేస్తూనే ఉన్నారు కదా. అలా చెయ్యబట్టే మీరు ఇక్కడికి వచ్చారు, అది అర్థం. ఇక్కడికి వచ్చిన తర్వాత దీని యొక్క ఇంకా మహత్యాన్ని తెలుసుకోలే. కొంచెం కొంచెం తెలుసుకున్నారులేండి, అస్సలు తెలుసుకోలేదని చెప్పను. జ్ఞానయోగం యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది, చాలా చాలా సమయం పడుతుంది. ఆ జ్ఞానయోగ విశిష్టతని మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత 3వ యజ్ఞం ఏం చెప్పారు 26వ శ్లోకంలో? దమయజ్ఞ అన్నారు. శ్రోత్రాదీని ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జోహతి. దమయజ్ఞం అంటే ఇంద్రియాలన్నీ నిగ్రహించడం ఒక సాధన. ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వ్యక్తికి జ్ఞాన మార్గానికి రావాలి అంటే ఏం చేయాలి? ఇంద్రియాలను నిగ్రహించాలి. చూసిందల్లా తినకూడదు, ఏది పడితే అది వినకూడదు. 3 కోతులు ఉన్నాయి చూసారా, చెవులు మూసుకొని ఉంటాయి, కళ్ళు మూసుకొని ఉంటాయి, నోరు మూసుకొని ఉంటాయి. అవన్నీ కోతుల కోసం చెప్పారా ఆ బొమ్మ? మనుషుల కోసం. అనవసరంగా మాట్లాడవాకు, అనవసరమైనవి చూడవాకు, అనవసరమైనవి వినవాకు. అనవసరం అంటే ఏమిటండి అన్నారు. భగవంతుడి నుంచి మనల్ని దూరం తీసుకెళ్లేవన్నీ అనవసరమే. దైవ చింతన నుంచి, ఆధ్యాత్మిక మార్గాన్ని నుంచి మనల్ని దూరం తీసుకెళ్లేవన్నీ కూడా అనవసరం. నిన్న ఒక స్టూడెంట్ చెప్తోంది, స్వామిని ఆయన ఓల్డ్ స్టూడెంట్, చాలా కాలం నుంచి వస్తున్నది, ఇప్పుడు రావడంలా కొన్ని సంవత్సరాలుగా. బాగా విని అందరికి ఉపన్యాసాలు చెప్పేది. ఉపన్యాసం అంటే కనపడ్డ వాళ్ళందరికీ కూడా తాను నేర్చుకున్నవి, చదువుకున్నవి, యోగా నేర్చుకుంది, అన్ని నేర్చుకుంది, నా దగ్గర ఉపనిషత్తులు విన్నది, భగవద్గీత విన్నది, అన్ని విని చక్కగా చెప్పడం నేర్చుకుంది, సమర్థవంతురాలైంది. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ వ్యవహారంలో పడిపోయింది. అబ్బాయి పెళ్ళి, అమ్మాయి పెళ్ళి ఇవే కదా ఆ వ్యవహారాలు. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్నిటి వల్ల, తర్వాత ఏదో ఉద్యోగంలో చేరి ఆ ఉద్యోగంలో ఆ ధోరణిలో పడిపోయి ఇప్పుడు చెప్తున్నది స్వామిని అన్ని మర్చిపోయినాను స్వామిని. అంతకు ముందైతే నాకు అన్ని చక్కగా చెప్పేదాన్నండి, అందరికి సలహా ఇచ్చేదాన్ని, ఇప్పుడు ఒక్క మాట రావట్లేదు నోట్లో నుంచి. ఎక్కడికి పోయిందో నేర్చుకున్నదంతా అన్నది. మళ్ళీ మొదలు పెడతాను, నాకు ఉద్యోగం వద్దు ఏం వద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పి నేను మళ్ళీ శాస్త్రాన్ని చదువుతానండి అని చెప్పింది. చూసారా ఎట్లా పడిపోతారా మనుషులు అంటే ఏమిటి. విన్నప్పటికీ కూడా, భగవద్గీత క్లాసు వచ్చినప్పటికీ కూడా ఇదే పరమావధి అని అనిపించాల. చూసారా ఇదే పరమావధి జీవితానికి అని అనిపించాల. అందువల్ల ఏమైపోయింది, మళ్ళీ ప్రపంచంలో పడిపోయినారు. కానీ ఎప్పుడైనా ఎవరైనా ప్రపంచంలో పడడానికి ఆస్కారం ఉన్నది అనుకోకండి. మనం ఎప్పుడైనా ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లో పడిపోతాం, శాస్త్రానికి దూరం అయిపోతాం ఏదో ఒక కారణాల వల్ల. చాలా మంది పూర్తిగా చదవరు, కాస్త చదువుకున్న తర్వాత వ్యవహారాల్లో పడిపోతారు. లేకపోతే ఎంతో మంది స్వాములు కూడా చూశాను నేను, కొంత చదువుకొని వస్తారు ఇంకా తర్వాత ఉపన్యాసాలు మొదలు పెడతారు, ఇంకా ఉపన్యాసాలు చెప్పి చెప్పి వాళ్ళకి భక్తులు ఎక్కువైపోతారు, శిష్యులు ఎక్కువైపోతారు. ఆ ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఇంకా బాగా డబ్బులు వస్తాయి, అందరూ ఆశ్రమం కట్టండి ఆశ్రమం కట్టండి అంటారు. ఆశ్రమం కట్టేశారు, శిష్యులు ఎక్కువైపోయినారు, చదువు మాత్రం తగ్గిపోయింది, ఇంకా శాస్త్రంలో ఉండరు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళు వ్యవహారంలో పడిపోతారు. వ్యవహారంలో పడి వాళ్ళకి అనేకమైనటువంటి సమస్యలు, ఈ సంసారాన్ని వదిలిపెట్టి ఆ సంసారంలో పడతారు వాళ్ళు. అందుకని మాయా మోహిని చాలా పవర్ఫుల్. అందుకని మనం ఈ సన్యాసం తీసుకున్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ప్రాపంచిక విషయాల్లో అతిగా జోక్యం చేసుకోకూడదు. ప్రాపంచిక విషయాల్లో పడ్డాము అంటే మనం శాస్త్రానికి దూరం అయిపోతాం. కనుక ఏం చేయాలి, ఇప్పుడు దమయజ్ఞం అన్నారు, ఇంద్రియాల నిగ్రహం. ఏది అతిగా శాస్త్రానికి దూరంగా వెళ్ళవాకు, శాస్త్రానికి దగ్గరగా తీసుకువెళ్ళేటట్లుగా నీ సాధన ఉండాలే కానీ దూరం అయ్యేటట్లుగా ఉండకూడదు. ఒక ఆయన యోగా అందరికీ నేర్పేవాడు, చాలా మందికి నేర్పి 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 ఆయన చేసేవాడు కాదు ఒక్కరోజు కూడా. ఎందుకంటే నేర్పడంలోనే సరిపోయింది ఆయనకి, ఆయన సాధన చేయడంలో. దానివల్ల ఏమైంది, అనారోగ్యం వచ్చేసింది. యోగా టీచర్కి ఏమిటి అనారోగ్యం రావడం ఏమిటంటే నేర్పుతున్నారు కానీ చేయడంలో. సన్యాసులైనా అంటే వేదాంతం చెప్తున్నారు కానీ అనుష్ఠానంలో లేదు. కనుక చెప్పేటప్పుడు ఒక 25% చెప్తున్నామంటే 75% ప్రాక్టీస్ ఉండాలి, కనీసం 50% అన్నా ఉండాలి. చెప్పేది 75%, 25% డౌట్ఫుల్గా ఉందనుకోండి సాధన, గందరగోళం వస్తుంది. చాలా కష్టం, బయటికి కాదు ఇందులో నుంచి బయటపడటం. అందుకని కృష్ణ పరమాత్మ ఊరికేనే చెప్పారా, దమయజ్ఞం అన్నారు, ఇంద్రియాలను నిగ్రహించు అన్నాడు. నాలుగో యజ్ఞం ఏం చెప్పారు రెండో లైన్లో, శబ్దాదీన్ విషయాలన్నీ ఇంద్రియాగ్నిషు జోహతి. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా, ఏ ఏ విషయాన్ని అనుభవిస్తున్నాడో అవన్నీ కూడా, వాటిని అనుభవించేటప్పుడు శబ్దాన్ని వినంగానే ఈ చెవు వింటున్నది, శ్రోత్ర ఇంద్రియం. ఇది భగవంతుడికి పూజగా భావించు. అర్థమైందే, ఏది విన్నా కూడా భగవన్ నామంగానే మార్చుకో. కారు హార్న్ వినపడింది, మోటార్ సైకిల్ హార్న్ వినపడింది, దాన్ని ఓం అని చెప్పి అనుకో, ఏమైపోతుంది, ఓం. ఏ శబ్దం విన్నా సరే, ఇప్పుడు ఫ్యాన్ శబ్దం వస్తుంది చూడండి, సముద్రం దగ్గర నుంచి ఎట్లా వస్తుందో ఘోష అట్లా వస్తున్నది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, వేద ఘోషగా విను, అలా విను. లేకపోతే ఇది ఘోష, మనం ఘోషలు పడిపోతాం చివరికి. అందుకని ఏ ఏ ఇంద్రియాలు తినేటప్పుడు కూడా ఏదైనా తింటూ ఉంటే భగవంతుడికి నైవేద్యం అని భావించి తిను. విషయ భోగాలు కూడా తప్పనిసరి కదండి, కొన్ని అసలేం లేకుండా ఉండగలమా, ఉండలేం కదా. ఇప్పుడు ఈ పుష్పమే ఉంది, మంచి వాసన వస్తుంది, ఆహా ఎంత అందంగా ఉంది ఈ పుష్పం, నాగలింగం పుష్పం ఎంత అందంగా ఉంది. భగవంతుడికి అది, భగవంతుడు లోపల ఉన్నాడు, ఆనందిస్తున్నాడు. ఇది విషయ భోగ యజ్ఞ, ఇది కూడా సాధనమే. వాసన, ఎంత మంచి వాసన భగవంతుడికే, అది కూడా భగవంతుడికి అని అనుకున్నాం అనుకోండి, వాసన చూడటం కూడా యజ్ఞం అయిపోతుంది. భగవద్భక్తి, ప్రతి పనిలో కూడా భగవంతుణ్ణి తలుచుకుంటూ చేస్తే అది యజ్ఞం అవుతుంది. దానివల్ల ఏమొస్తుంది? చిత్తశుద్ధి వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ పూను చూసి ఆనందించి భగవంతుడి సృష్టిలో ఇంతటి అందమైన పుష్పాన్ని భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి ఆనందించామనుకో, భగవంతుడు తలుచుకుంటున్నావు? తలుచుకునేటప్పుడు, అది ఆనందించేటప్పుడు నీకు భగవత్ స్మరణ వచ్చిందా లేదా? అది ఏ వస్తువుని ఆనందిస్తున్నా కూడా తింటున్నప్పుడు, ఆహా ఎంత బాగా చేశారు, ఎవరు చేశారు, ఆ భగవంతుడి యొక్క విభూతి అని అనుకో. విభూతి అంటే ఇది కాదు, భగవంతుడి యొక్క గొప్పతనం. శబ్దం విన్నా, రుచి చూసినా, వాసన చూసినా, స్పర్శ చూసినా, ఆహా ఎన్ని రంగులు, ఎన్ని రంగులు చూడండి, ఈ పుష్పంలో ఎన్ని రంగులు కట్టుకొచ్చారు పాపం స్టూడెంట్, ఎన్ని రంగులు వేసి కట్టుకొచ్చారు చూడండి, ఎంత అందంగా ఉందో ఈ ఈ రంగు చాలా బాగుంటుందండి. మనం అనుకున్న చీర కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటాం, అది బాగానే ఉంటుంది, చీర కూడా బాగానే ఉంటుంది, కట్టుకున్నప్పుడు భగవంతుడి అలంకారంగా అనుకొని కట్టుకుంటే అది యజ్ఞం. లేకపోతే అందరు చూస్తున్నారా లేదా నా చీర అంటే అది అయజ్ఞం. భగవంతుణ్ణి తలుచుకున్నాము అంటే ఏ పనైనా సరే, ఏది చేసినా, ఏ విషయ భోగమైనా కూడా యజ్ఞంతో సమానం. నువ్వు ఎదుగుతున్నావు ఆధ్యాత్మికంగా, నీ మనస్సంతా భగవంతుడితో నిండిపోయింది అని అందువల్ల నీకు వేరే ఆలోచనలకి మనసులో చోటు లేదు. ప్రాపంచికమైన విషయాలు రావు నీ దగ్గరికి, నిన్ను భగవంతుడు రక్షిస్తాడు ఆ విధంగా. అందుకని సత్సాంగత్యం కావాలి, సద్గ్రంథ పఠనం కావాలి. అది ఉంటే మన మనసు ఎప్పుడు దైవం మీదనే ఉంటుంది. విషయ భోగ యజ్ఞ నాలుగవది. ఐదవ యజ్ఞం శమ యజ్ఞం అని క్రిందటి వారం మొదలుపెట్టాను. మనోనిగ్రహం అనేది కూడా యజ్ఞమే, అష్టాంగ యోగ యజ్ఞమే. ఇక్కడ ఆత్మ సంయమ యోగ యజ్ఞం అన్నాడు. యోగం అనే అగ్ని, అష్టాంగ యోగం అనే సాధనతో కూడిన అగ్ని, అదే అగ్ని. అగ్ని అగ్ని అంటారు ఏమిటండి అన్నిటికీ అంటే, అగ్ని శుద్ధం చేస్తుంది అన్నిటినీ. అగ్ని శుద్ధం చేస్తుంది, దాని యొక్క సంపర్కం వల్ల మలినాలన్నీ పోతాయి. బంగారం ఎట్లాగైతే అగ్నిలో వేస్తే మలినాలన్నీ పోయి బాగా ధగధగధగ మెరుస్తుంది కదా, అందుకే ఇక్కడ యజ్ఞం, ప్రతి యజ్ఞము అగ్నితో సమానం. దానివల్ల ఏమవుతుంది, శుద్ధపడుతుంది మనస్సు. కనుక పతంజలి అష్టాంగ యోగం గురించి చెప్తున్నాను. పోయిన వారం యమ ఎన్ని అష్టాంగ యోగం అంటే ఎన్ని మెట్లు ఉన్నాయండి అందులో? ఎనిమిది మెట్లు. అష్ట అంటే ఎనిమిది. యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మిగతా ఏడు గుర్తుంటాయో లేదు, కానీ సమాధి మాత్రం గుర్తుంటుంది మనకు. చివరి సరే, యమ అంటే ఐదు చెప్పాను, అహింస, సత్యం, అత్యయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనేవి చెప్పాను క్రిందటి వారం. రెండవది నియమం అన్నాం, అది చెప్తున్నాను. శౌచ. యమ అంటే ఏమిటి తెలుసా? యమధర్మరాజు. ఎందుకు యమధర్మరాజుకి యమ అని పేరు వచ్చింది తెలుసా? యమ అంటే కఠినంగా క్రమశిక్షణతో ఉండడం యమ్ అంటారు సంస్కృతంలో. యము ధాతు వెర్బ్. యమ్ అంటే కఠినంగా క్రమశిక్షణగా ఉండడం యమ్ అంటారు. యమధర్మరాజు కఠినంగా ఉంటాడు ఆయన. ఏ విషయంలో అంటే జనాన్ని వెకేట్ చేయి, వికెట్ చేయి అంటాడు సార్. అందుకని స్ట్రిక్ట్ గా ఉంటాడు. అందులో వికెట్ చేయమనకపోతే జనాభా పెరిగిపోతారు. అందుకని ఆయన చాలా కఠినంగా ఉంటాడు, అందుకని ఆయన పేరు యమ. ఐదు ధర్మంగా ఉంటాడు, మళ్ళీ అన్యాయంగా చూడడు, ధర్మంగా ఉంటాడు. కనుక ఏం పేరు? యమ ధర్మ రాజు. ఆయన ఆయన లోకానికి రాజు, యమలోకానికి రాజు ఆయన, యమధర్మ రాజు. అదేవిధంగా ఇక్కడ యమ అంటే నియమాలు. మనం యమ అంటే కష్టమైనటువంటి విలువలను పాటించడమే యమ. ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం చాలా కష్టం, కానీ పాటించాలి, పాటించాలి దాన్ని. ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం, అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, చాలా కష్టం పాటించడం. పాటించాలి అనుకో, అది వ్రతం అయిపోతుంది. అహింస ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. ఒక్కొక్క విలువని పాటిస్తూ ఉంటే వ్రతం కిందికి వస్తుంది. అది 12 సంవత్సరాలు ఆ వ్రతాన్ని నువ్వు గనక పాటించావంటే, సత్యాన్ని కూడా పలుకుతూ ఉన్నావనుకో, అబద్ధం చెప్పకుండా 12 సంవత్సరాలు ఉంటే నువ్వు సత్యవ్రతుడు అయిపోతావు. తర్వాత నీ నోట్లో నుంచి ఏ మాట వస్తే అది జరుగుతుంది. అట్లయితే మేము కూడా అబద్ధం చెప్పకుండా 12 సంవత్సరాలు ఉన్నాం అనుకోండి, అంటే సత్యమునే పలుకుతున్నాం మనం, అప్పుడు సత్యవ్రతం అయిపోతుంది. ఆ 12 సంవత్సరాల తర్వాత ఏమవుతుందట తెలుసా? ఆ వ్యక్తిలో నుంచి ఏ వాక్ అయితే వస్తుందో అది జరుగుతుంది. అందుకని మహాత్ముల దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం, మీ నోటితో చెప్పండి, మా అబ్బాయికి పరీక్షలు ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఆయన చెప్పాడంటే పాదైపోతాడు. ఎందుకంటే నిష్ట, ఆ సత్యవ్రత నిష్ట ఉండడం వల్ల ఆ వాక్ శుద్ధికి, ఆ శక్తికి అనుకున్నది జరుగుతుంది. నోటితో చెప్పకపోయినా మనసులో అనుకుంటేనే జరిగిపోతుంది. అది వ్రతం అంటే అట్లా ఒక్కొక్కటి అనమాట. అన్ని బ్రహ్మచర్యం ఏమిటి, అపరిగ్రహం ఏమిటి, అన్నీ కూడా నియమాలలో మొదటిది శౌచం, శుద్ధత. శరీరం శుద్ధంగా ఉండాలి, మనసు శుద్ధంగా ఉండాలి, వాక్కు శుద్ధంగా ఉండాలి. ఎంత శుద్ధంగా ఉంటే అంత త్వరగా మన ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుతాం. కోపం, తాపం, అసూయ, సంశయం, భయం ఇవన్నీ ఉండకూడదు. శౌచం అంటే అది శుద్ధత అంటే. మనస్సులో ఎటువంటి కల్మషం లేకుండా ఉండడం శౌచం. కల్మషం లేని వస్త్రాలు మాత్రం కట్టుకుంటాం, అంకాస్త వాసన వేస్తున్నారు ఇప్పుడు ఏదో, అది కనుక వేస్తే మంచి వాసన వస్తుందట, అది ఎక్స్ట్రా కలిపి. మీకెట్లా తెలిసిందని అడుగుతారా? కట్టుకుని వస్తుంటారు కదా, వాసన వస్తుంది. ఏమిటా వాసన వస్తుందంటే, అది ఒకటి ఉందండి లిక్విడ్, అది వేస్తే వాసన వస్తుందట. అప్పుడు అందరూ మన కళ్ళు చూస్తూ ఉంటారు, అక్కడ వేస్తున్నావు వాసనకి, ఇక్కడ ఏం వేస్తున్నావు మనసుకి. మనస్సుకి భగవన్ నామం అనే మంచి వాసనని కల్పించు. భగవన్ నామం, భగవద్ భజన, కీర్తన, భగవత్ రూపాన్ని చూడటం, అవన్నీ చేయాలి. శౌచం, మంచి మాటలు మాట్లాడటం. మాట్లాడేటప్పుడు ఏది కూడా పరుషంగా లేకుండా చక్కగా నిదానంగా మాట్లాడు. ఎప్పుడైనా బై మిస్టేక్ ఒక పౌరుషమైన మాట మాట్లాడితే 100 సార్లు జపం చెయ్యి, ఇలా చెప్పాను ఈరోజు, ఇట్లా అన్నాను కనుక తప్పైపోయింది అని చెప్పి జపం చేయాలి. ఏదైనా చేస్తే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నాకు తెలియకుండా చేశానండి, తెలియకుండా నిప్పులో చేయబెట్టానంటే కాలకుండా ఉంటుంది ఆ పాపం, ఆ నిప్పు ఏముంటుంది పాపం, తెలియక పెట్టాడు, నేను కాలకూడదు వాడిని, చెయ్యి కాల్చకూడదు అంటుంది ఆ నిప్పు. ధర్మం కూడా అంతే, నువ్వు తెలిసి చేసినా తెలియకపోయి చేసిన అధర్మం అది నిన్ను శిక్షిస్తుంది ఏదో విధంగా. శిక్షించడం అంటే ఏమిటి, మానసిక బాధే శిక్ష, ఇంకేం కావాలి? మనసులో గందరగోళం వచ్చిందంటే అది ఒక శిక్ష. అది మానసిక శుద్ధత, వాచిక శుద్ధత, శారీరక శుద్ధత. తర్వాత సంతోషం, రెండవది. ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే నవ్వుతూ ఉంటేనా? సంతోషం అంటే తృప్తిగా ఉండాలి అని అర్థం. నాకు ఏది ఇచ్చాడో భగవంతుడు అది చాలు నాకు, చాలా ఎక్కువ ఇచ్చాడు నాకు భగవంతుడు అని చెప్పాలి. ఎవరైనా ఏదన్నా ఇవ్వాలనుకున్నా కూడా నాకు ఉన్నదండి చాలు అని అనాలి. మనం అనం, ఇస్తే ఊరికి ఇస్తే ఎందుకు తీసుకోకూడదండి, ఊరికి నేను ఇస్తున్నారంటే చూడండి క్యూ ఎంత ఉంటుందో. అదే కొనమంటే మాత్రం ఒక్కడున్నాడు ఆ పక్కన, ఫ్రీగా ఇస్తున్నారంటే మాత్రం క్యూ నుంచుంటుంది. అట్లా ఫ్రీగా తీసుకోవాలనేటువంటి మనస్తత్వం మనిషికి. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా, మనం తీసుకున్నా కూడా, దానికి విలువైనటువంటిది ఏదో ఒక రూపంలో మనం ఇంకెవరికన్నా ఇవ్వాలి. భగవంతుడికి దానం గుళ్ళో వెయ్యాలి, లేకపోతే ఎవరికైనా దానం చేయాలి. అందుకని మనం ఏది తీసుకున్నా కూడా దానికి మనం రుణపడి ఉంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఊరికినే ఇచ్చినా సరే, మాకు చాలా ఉన్నదండి తీసుకోండి అన్నారనుకోండి, వాడికి చాలా ఉన్నదని మనకి ఇస్తాడు, మనం రుణపడతాం. అందుకనే వెనకటి రోజుల్లో వాళ్ళు నీకుంటే ఉన్నదయ్యా, నాకెందుకు ఇస్తావు, నాకొద్దు అని ఇచ్చిపోతారు. ఇచ్చినా కూడా బలవంతంగా తీసుకొని అట్లా ఇచ్చేస్తారు. అయితే మనకు ఎంత కావాలో మనం ఉంచుకొని ఇచ్చేయచ్చు, తప్పలేదు. అది మనం తినకుండా అసలు ఇవ్వకూడదు కదా, మనం ఉంచుకొని ఇచ్చేయచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనిషిలో తృప్తి పెరుగుతుంది, ఆ సంతోషం వస్తుంది. ఎప్పుడు సంతోషం ఉన్నవాడే, తృప్తి కలిగిన వాడే సంతోషంగా ఉంటాడు. తృప్తి లేని వాడికి సంతోషం ఉంటుందా? ఉండదు. అందుకని పతంజలి ఏం చెప్పారు? సంతోషం అన్నారు. సంతోష తర్వాత తపస్సు. తపస్సు అంటే ఏమిటి? శరీరాన్ని మనం మానసికంగా మనమే దాన్ని కష్టపెట్టడం. ఈరోజు ఈ పదార్థాన్ని తినకూడదు, ఉప్పు లేకుండా తినాలి, ఈరోజు మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు. ఎవరు వస్తారు బంధువులు, అయ్యో ఇవాళ మౌనంగా ఉన్నానే మాట్లాడాలి అనుకోకూడదు. అలా మనం మనంతటి మనంగా ఇష్టపూర్వకంగా దాన్ని పాటించాలి. ఉపవాసం కావచ్చు, మౌనం కావచ్చు. శబరిమలకి వెళ్ళేటప్పుడు చూడండి, వాళ్ళు 40 రోజులు ఏమి తినకుండా, ఏమి తినకుండా అంటే నేల మీద పడుకుంటారు, ఆహారం నియమం ఉంటుంది, చన్నీళ్ళ స్నానం చేయాలి, చెప్పులు వేసుకోకూడదు, ఒకే రంగు బట్టలు వేసుకోవాలి. ఆ 40 రోజులన్న, అందుకే టెంపరీ సన్యాసం. తర్వాత తింటారనుకోండి అన్ని, అది వేరే విషయం. ఆ అన్ని రోజులు కూడా నియమం పాటిస్తే ఒక రోజు వీడికి వైరాగ్యం వస్తుంది ఎట్లాగైనా అనే ఉద్దేశంతో పెట్టారు వాళ్ళు. అంత కష్టపడి చెప్పులు లేకుండా కొండ వెక్కి వెళ్తూ ఉంటే ఆ శరీరం బాధని సహించాలి. దాన్ని తప్పంటే ఏమిటి? శరీరాన్ని పీడన, అది భగవంతుడి కోసం చేయాలి, అది తపస్సు అంటే. అప్పుడు ఆధ్యాత్మిక మార్గంగా అది మనకు సహాయపడుతుంది. కొండ ఎక్కేటప్పుడు చూడండి, వాళ్ళు కొన్ని ముక్కుంటారు, మెట్టు మెట్టుకి బొట్టు పెడుతూ వెళ్ళాలి. మెట్టు మెట్టుకి మీరు వంగండి ఒకసారి, ప్రతి మెట్టుకి వంగుతూ బొట్టు పెట్టి వెళ్తే ఆ భగవంతుని ఆరాధించినట్లే. అప్పుడు శరీరానికి పీడనే కదా. అలా కొంతమంది చేస్తారు, అంటే రకరకాలుగా చేస్తారు. న్యూస్ పేపర్ చదవకూడదు ఇవాళ, సాధనా క్యాంపుకు వెళతాం, ఫోన్లో మాట్లాడకూడదు అన్నారు స్వామిని, అదొక తపస్సు. క్లాసులోనే ఎస్ఎంఎస్ వచ్చిందా అని చూసుకుంటూ ఉంటే అది ఎక్కడ తపస్సు అవుతుంది? సాధన అంటే సాధనమే అంతే. సాధనా క్యాంపుకి వెళ్ళామంటే సాధనం చేసేటప్పుడు నో సెల్ ఫోన్. వాళ్ళకి పిలిస్తే వాళ్ళకు సమయాన్ని ఇవ్వాలి మనం, ఫలానా సమయంలో పిలవండి అంతే. నేను చెయ్యం, అక్కడి నుంచి చేయకూడదు మనం. వీళ్ళకి ఏదైనా అవసరమైతేనే అది ఫలానా టైంలోనే ఇవ్వాలి వాళ్ళకి. ఎప్పుడు క్లాసులు లేనప్పుడు ఏదో ఒక సమయంలో అది కూడా ఇవ్వకూడదు. మరి అట్లంటే రారు క్యాంపుకి అని చెప్పి ఏదో సమయాన్ని ఇవ్వాలి అంతే. తర్వాత న్యూస్ పేపర్, వారం తిది ఏం తెలియకూడదు, ఎక్కడున్నామో ఏమిటి లేదు ఏం తెలియకూడదు, శాస్త్రం నేను తప్ప ఏం తెలియకూడదు. అట్లా ఉండాలి సాధన అంటే. ఇలా కొన్ని కొన్ని చెప్తూ ఉంటే ఎప్పుడిప్పుడే మానుకుందామా సాధనా క్యాంపుకి అని చెప్పి కొంతమంది ప్లాన్ వేసుకుంటారు. నేను చెప్పే చెప్తూనే ఉంటా, నేను ఆపను. ఎందుకంటే మనకు కొంచెం సాలిడ్గా బాగా సాధన చేసేవాళ్లే కావాలి, కానీ ఊరికి ఆశ్రమానికి తీసుకెళ్లి భోజనాలు పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి నిద్రపుచ్చడానికే తీసుకుపోతాం. అందుకని ఇప్పటి నుంచే అడుగుతుంటారు స్టూడెంట్స్, నాకు దగ్గరలో ఇవ్వండి రూము అని వాళ్ళ వాళ్ళ అనమాట. కండిషన్స్ ముందుగానే, ఏం కండిషన్స్ పెట్టకూడదు, ఎలా ఉంటామో ఎక్కడ ఇస్తారో అక్కడే ఉండాలి, అలవాటు పడాలి. అలా ఉన్నప్పుడే కదా తపస్సు, లేకపోతే ఏం తపస్సు అండి? ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. తపస్సు తర్వాత స్వాధ్యాయ, మనం ప్రతిరోజు అధ్యయనం చేయాలి. మనం పుట్టినటువంటి సంస్కృతిలో ఈ గ్రంథాలని మనం అధ్యయనం చేయాలి ప్రతిరోజు. వీక్లీ మ్యాగజైన్స్ వస్తాయి, మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ ఒక్కటి మాత్రం చదవం మనం. ఈ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ చదవడానికి టైం ఉండదు. మంత్రాలు చదవడం, విష్ణు సహస్రనామం చదవడం, రుద్రం చదవడం, స్తోత్రమాల కనీసం చదివినా చాలు. ఆ స్తోత్రమాల ఒకటి ఉంది, దానికి ఒక సీడీ ఉంది, అది విందాము చదువుదామని లేదు. ఆ ప్రొనౌన్సియేషన్కే కష్టపడుతున్నారు ఇప్పటికీ కూడా. ఆ పుస్తకాలు ప్రింట్ చేసి ఎంతో కాలమైంది, సీడీలు వచ్చి ఎంతో కాలమైంది, కానీ గడగడగడ పాడలేం కదా. ఎందుకని అంటే స్వాధ్యాయం లేదు. పేజీ చెప్పాలి, చెప్పిన తర్వాత వెతుక్కున్న తర్వాత అప్పటికి అయిపోతుంది ఆ స్తోత్రం. అది ఎక్కడున్నదో ఏముండదో కూడా మనకు తెలియదు, అంతటి శ్రద్ధ ఉంది. తప్పుగా అనుకోకండి చెప్తున్నా. ఎందుకంటే అష్టాంగ యోగం అంటే మనో నిగ్రహం అంటే యమనియమాలతో రావాలి, స్టార్ట్ కావాలి. స్వాధ్యాయం ఆ పుస్తకాలు ఏదో అమ్ముడు అమ్ముకోవడం కోసం, బిజినెస్ చేసుకోవడం కోసం అని ప్రింట్ చేశాం కాదు కదా. ఒక్కొక్క స్తోత్రం చదువుతుంటే మన మనసు శుద్ధి పడుతూ ఉంటుంది, ఆ భగవంతుడి స్తుతి చేస్తూ ఉంటే. ఏదో ఒక స్తోత్రాలు, ఈ స్తోత్రం అని కాకపోతే మరొక స్తోత్రం ఏదన్నా చదవాలి. స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన, ఈశ్వరుడికి మనం భగవంతుడికి శరణాగతులం కావాలి. భగవంతుడే సర్వం. భగవంతుడిని మన పిల్లల కోసము, మన కోసము, మన మనవాళ్ల కోసం, మనవరాళ్ల కోసం ఉపయోగించుకోకూడదు. ఉపయోగించుకున్నా ఏదో కొద్ది కాలం అంతేగాని ఆయన్ని ఉపయోగించుకుంటూ ఉండకూడదు. మన పనులన్నీ సక్రమంగా జరగడం కోసం ఆయన ఒక ఇదనమాట, బిజినెస్ భక్తి అంటారు దాన్ని, వ్యాపారంతో కూడిన భక్తి. అట్లాంటి భక్తి ఉండకూడదు. భగవంతుడు కూడా చూస్తాడు వీడు ఎంతకాలం ఈ వ్యాపారం చేస్తాడు నాతో చూస్తాను నేను అని చెప్పి ఆయన చూస్తుంటాడు. వీడికి కాస్త బుద్ధి వచ్చి భగవద్భక్తి పెరిగింది అంటే బెస్ట్ అంటాడు, లేదంటే అక్కడే ఫెయిల్యూర్ చూపిస్తాడు. ఎక్కడైతే భగవంతుడు మనకు అన్ని ఇస్తున్నప్పుడు ఆయన్ని ఉపయోగించుకొని తర్వాత మనం పైకి వచ్చిన తర్వాత, మన పిల్లలు పైకి వచ్చిన తర్వాత ఆయన మర్చిపోతాం, ఇంకా ఆయన ధ్యాస తగ్గుతుంది. అప్పుడు ఆయనకి తెలుసు, వీడు నన్ను మర్చిపోయినాడు కదా, ఇంకా రా కష్టాలు పెడతాడు అప్పుడు కరెక్ట్గా. అప్పుడు పెట్టి మళ్ళీ ఫెయిల్యూర్లు మొదలవుతాయి. అప్పుడు మళ్ళీ ఓహో మర్చిపోయినాను దేవుణ్ణి అని చెప్పి ఇట్లా చూస్తాడు. ఆయన ఎందుకు చేస్తాడు అట్లా? మనకు పాఠం నేర్పడం కోసం. ఎందుకురా పిచ్చివాడా, కొడుకు కూతురు మనవడు మనవరాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు డబ్బుల కోసం పరిగెడతావు, నీకు అది సుఖాన్ని ఇవ్వవు, అందుకని వాటిలో నీకు కొంత దోషం కనబడేటట్లు చేస్తాను నేను. దోషం వచ్చేటట్లు చేస్తే అంటే ఏదో విధంగా అది ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది నీకు తెలుస్తుంది, అప్పుడు కష్టం తెలుస్తుంది. అందుకని భగవంతుడు మనల్ని కష్టాలు ఇచ్చేది ఎందుకు అర్థమైందా ఇప్పుడు? మనల్ని ఆయన వైపు తిప్పుకోవడం కోసం. ఆయన వైపు ఎందుకంటే తిప్పుకోవడం అనేది పెద్ద పార్షల్ భగవాన్ అంటారు, అట్లా కాదు. ఆయన వైపు తిప్పుకోవడం దేనికంటే నీకు పూర్ణమైన ఆనందాన్ని తృప్తిని కలిగించడం కోసం భగవంతుడు ఆయన వైపు తిప్పుకుంటాడు. అందుకని మూర్ఖులం మనం వ్యాపారంతో కూడిన భక్తితో భగవంతుడిని ఉపయోగించుకుంటూ కష్టాలు, నానా కష్టాలు పడుతూ ఉంటాం. ఆ వ్యాధిగ్రస్తం అయిపోతాం, ముసలివాళ్ళం అయిపోతాం, చనిపోతాం. ఇది జరుగుతున్నది ప్రపంచంలో. సత్సంగం చేసేవాళ్ళు, సద్గ్రంథ పఠనం చేసేవాళ్ళకి కొంచెం బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చి అందులోనే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మామూలు వాళ్ళ సంగతి చెప్పాలే, సత్సంగానికి వస్తూనే శరీరం ఇక్కడ ఉంటుంది, మనసు మాత్రం అక్కడ ఉంటుంది. ప్రపంచంలో అంత తేలిక కాదు. సత్సంగంలో ఉన్నా కూడా మనస్సు ప్రపంచంలో నుంచి బయట పడడం లేదు. అందుకనే గురువుగారులకు జ్వరబడతాడు దేవుడు. జ్వరబడి ఫోర్స్గా మాట్లాడేటట్లు చేస్తాడు. వీళ్ళందరికి ఇట్లా మెత్త మెత్తగా చెప్పొద్దు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పండి అంటాడు. అందుకే దీన్ని వ్యాసపీఠం అంటారు. ఇక్కడ కూర్చోగానే మర్చిపోతాం, మమ్మల్ని మేమే మర్చిపోతాం. ఆయన పలుకుతాడనమాట, చిన్మయానంద్ అంటుంటారు. నేను చెప్తున్నాను అనుకోకూడదు ఏ గురువు కూడా. నేను చెప్తున్నాట్లేదు, ఆయన పలుకుతున్నాడు నా నోటి ద్వారా అంతేకాని నేను మాట్లాడటం లేదు. ఈ యొక్క ఉపాధిని ఆయన ఉపయోగించుకుంటున్నాడు అంతే భగవంతుడు. అట్లా ఉండాలి, ఏ గురువు మాట్లాడినా కూడా నాదేమీ లేదు, ఆయన దీన్ని ఉపయోగించుకున్నాడు. భగవాన్ ఈజ్ స్పీకింగ్ త్రూ మీ, ఐఎమ్ నాట్ స్పీకింగ్, భగవాన్ ఈజ్ స్పీకింగ్ త్రూ మీ, అది అర్థం. తర్వాత యమ నియమ అయిపోయినాయి. తర్వాత ఆసనం, అష్టాంగ యోగంలో మూడో మెట్టు సుఖాసనం, వజ్రాసనం, పద్మాసనం. ఏదో ఒక ఆసనంలో కూర్చోవాలి, స్థిరంగా మనస్సును నిలపాలి అంటే స్థిరమైన శారీరక స్థితి కావాలి. స్థిరం సుఖం ఆసనం, స్థిరంగా కూర్చో, సుఖంగా కూర్చో. మనకు అక్కడ కూర్చుంటే కాలు ఇట్లా తిప్పుతాం, అట్లా తిప్పుతాం, కదులుతాం, కథ కూర్చోలేము. ఎందుకు కూర్చోలేమో తెలుసా? ఓవర్ వెయిట్ ఒక్కటే కారణం, ఇంకే కారణాలు ఉండవు. ఒకే కారణం, ఎంత ఎక్స్ట్రా అన్న, ఓన్లీ 10 కేజీలేనండి, 10 కేజీస్ ఎక్స్ట్రావా? 10 కేజీస్ 2 కేజీలు ఉన్నా కూడా ఎక్స్ట్రాదా? కనుక ఆసనాలు వేయడం వల్ల శరీరం స్థిరత ఏర్పడుతుంది, శరీర స్థితి చక్కగా నిదానంగా నిటారుగా కూర్చుంటే మనస్సు ఏకాగ్రత వస్తుంది, ఆసనం లేకుండా మనోనిగ్రహం రాదు, అలా కూర్చొని అలవాటు చేసుకోవాలి. అందుకని పూజలు చేసేటప్పుడు వ్రతాలు చేసేటప్పుడు కదలకుండా కూర్చోమంటారు. దేనికోసం? అలా అలవాటు కావాలి మనిషికి. ఆసనం తర్వాత ప్రాణాయామ నాలుగవ అభ్యాసం. గాలి తీసుకునడం, గాలి వదలడం, ప్రాణాయామ యజ్ఞాన్ని చేయడం కూడా మనోనిగ్రహంలో ఒక భాగం, అష్టాంగ యోగంలో ఒక భాగం. శ్వాస ప్రశ్వాస గతి విచ్ఛేద ప్రాణాయామ. మళ్ళీ ప్రాణాయామం గురించి మళ్ళీ వస్తుంది, తర్వాత చెప్తాను, అందుకని ఇక్కడ ఎక్కువ చెప్పను. తర్వాత ప్రత్యాహార. ప్రత్యాహార అంటే మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా మనస్సులోకి తిప్పడం, అంతర్ముఖం చేయడం, విషయాలు అనవసరంగా చూడటం, అనవసరంగా వినడం, అనవసరంగా తినడం, అనవసరంగా మాట్లాడటం తగ్గించాలి. అవసరమైనంత వరకే చూడాలి, అవసరమైనంత వరకే వినాలి, అవసరమైనంత వరకే వ్యవహారం చేయాలి, అతిగా చేయకూడదు. అతిగా చేస్తే మనస్సు చంచలమైపోయి, చంచలమైన మనస్సు ఏకాగ్రత లేక శాస్త్రంలో నిలవదు. ఎక్కువ వ్యవహారం, ఎక్కువ మాటలు చేస్తా అనుకోండి, మన యొక్క శక్తి డైల్యూట్ అయిపోతుంది. అందుకని ప్రత్యాహారం అన్నారు. ఎవరిని గుర్తుపెట్టుకోవాలి ప్రత్యాహారం చెప్పగానే? నా తాబేలు, తాబేలు నువ్వు ఎట్లున్నావో నేను ఎట్లాగే ఉంటానని చెప్పాలి. అర్థమైందా? కూర్మోంగానీవ సర్వశః అన్నారు. తాబేల్లాగా ఉండాలి. ప్రత్యాహార తర్వాత ధారణ. వీటన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూత్రం పతంజలి మహర్షి చెప్పారు. స్వవిషయ సంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవ ఇంద్రియాణం అన్నారు. ప్రత్యాహారానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూత్రం. ధారణ అంటే దేశబంధ చిత్తస్య ధారణ. భగవంతుణ్ణి, ఈశ్వరుణ్ణి మన యొక్క ధ్యాన ప్రతీకగా పెట్టుకొని ధ్యానించాలి. ధారణ ఏకాగ్రత. సూదిలో దారం గుచ్చేటప్పుడు దారాన్ని ఏం చేస్తారు? బాగా మెలిపెడతారు. మనస్సుని బాగా ధ్యానం చేయడానికి ముందు దాన్ని ఏకాగ్రతం చెయ్యాలి. తెలిసి చెక్కుతాం చూసారా, బాగా సన్నగా అట్లన్నమాట. మనస్సును అలా చెయ్యాలి. అలా చేసినప్పుడు ఆ మనస్సు ఆ దృష్టి చూస్తే ఎవరు గుర్తుకు రావాలి? అర్జునుడు. గుడ్ గుడ్. అర్జునుడు ఎట్లాంటి ఏకాగ్రత చూసారా? వివేకానందుడికి కూడా అంతే అటువంటి ఏకాగ్రత. అలాంటి ఏకాగ్రత కావాలి. అది ధారణ అంటారు. ధ్యానం చేయడానికి ముందు ఏకాగ్రతతో మనస్సుతో ఆ భగవంతుణ్ణి చింతన చేయడం ధారణ. తర్వాత ధ్యానం ఏడవ మెట్టు. తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం అన్నారు. ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఇష్టదైవాన్ని ఆలోచిస్తూ ఉండాలి. విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ. ఒక భగవత్ స్వరూపాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆ జపం చేస్తున్నప్పుడు, ఆ నామం చెప్పేటప్పుడు అదే చెయ్యాలి. తైలధారవత్ అంటారు రమణ మహర్షి. నూనె పోసేటప్పుడు ధార ఎట్లా ఉంటుంది? మధ్యలో ఎటువంటి ప్రతిబంధకం లేకుండా స్మూత్గా వస్తుంది. మనస్సు కూడా అట్లా ఉండాలి. ఏం తెలియకూడదు ఇంకా ధ్యానం చేసేటప్పుడు. అంతటి మనస్సు ఉంటే నువ్వు మనోనిగ్రహం వస్తుంది. తర్వాత సమాధి. తదేవార్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. అంటే ఏ ఆలోచనలు లేకుండా మనస్సు అక్కడే లీనమైపోవాలి, లయించిపోవాలి. ముందు సబీజ సమాధి, సవికల్ప సమాధి. ఆ భగవంతుడి రూపాలే రకరకాలుగా వస్తూ ఉంటాయి. నేను ధ్యానిస్తున్నాను, ఆయన నా చేత ధ్యానింపబడుతున్నాడు, ధ్యానం జరుగుతున్నది కూడా మర్చిపోవాలి. శరీరాన్ని మర్చిపోవాలి, ఆ రూపాన్ని మర్చిపోవాలి, ధ్యానించేవాడు రూపము అన్ని ఒకటైపోవాలి. అది సమాధి అంటే. ఇది కొన్ని సంవత్సరాలు అభ్యాసం చేయాలి. ఎన్ని రోజులు నడకండి? సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నడకండి? దశాబ్దాలు. ఎన్ని దశాబ్దాలు నడకండి మీకు సమాధిలో నిష్ట వచ్చే వరకు. అయితే ఎందుకండి ఈ అభ్యాసం అంతా అంటే, వేదాంతం అలా వెళ్ళిపోతుంది లోపలికి. చదివితే వేదాంతం బాగా అర్థమవుతుంది. అట్లా యోగాభ్యాసం చేసే వాళ్ళకి ఈ యొక్క శారీరక నిశ్చలత, మానసిక నిశ్చలత అన్నీ వస్తాయి. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ, విజ్ఞానమయ అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. అప్పుడేమవుతుందంటే వేదాంతం చదువుతూ ఉంటే, భగవద్గీత చదువుతూ ఉంటే అలా గ్రహించేస్తాం అర్థాన్ని. కష్టమే ఉండదు అస్సలు. క్వాలిఫైడ్ రన్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, సెమీఫైనల్స్కి వచ్చిన వాడికి ఇంకా ఎంత హాయిగా ఉంటాడు వాడు, ఫైనల్స్కి వచ్చేసాడు. ఇవన్నీ సెమీఫైనల్, ఫస్ట్ ఫైనల్, అది అట్లనమాట. సెమీఫైనల్కి ముందు ఒక ఫైనల్ ఉంటుందా? అదేంటి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అట్లా అనుకోండి. ఏదో ఒకటి, ఏదో రౌండ్ మీకు అర్థమైతే సరే. అష్టాంగ యోగం అన్నది ఎంత ముఖ్యమో. క్యాంపులో ఉంటుంది యోగా క్లాసు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, స్టెప్ స్టెప్లుగా ఉంటుంది. అమ్మో నేను చేయలేను, చేయకపోతే కూర్చోవచ్చు, ఏం పర్వాలేదు, చేసేవాళ్ళ కోసమే. చేయని వాళ్ళు, చేయని వాళ్ళు పక్కడి కూర్చోండి. ఏం చేస్తాం, చేసేవాళ్ళకే కానీ చెయ్యని వాళ్ళకి ఏం చెప్పలేం కదా. కనుక ఆ యోగాభ్యాసం అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సరే, ఇంతటితో శమ యజ్ఞం అయిపోయింది. శమ యజ్ఞం అంటే ఏమిటి? మనోనిగ్రహ యజ్ఞం. మనోనిగ్రహం అంటే ఏం చెప్పాను? అష్టాంగ యోగం. అష్టాంగ యోగంలో 8 మెట్లున్నాయి. ఒక మెట్టన్నా సరిగ్గా చేస్తున్నామా మనం? అప్పుడు అది విషయం. కనుక నేర్చుకోవాలి మొదట, నేర్చుకున్నది అభ్యాసము చెయ్యాలి. తర్వాత శ్లోకం ఇంతటితో 4-5 అయిపోయినాయా? 5 యజ్ఞాలు అయిపోయినాయి, ఇంకా ఎన్నున్నాయి? పైకి చూస్తాం, క్యాలిక్యులేటర్ కావాలి. మొత్తం 12 యజ్ఞాలు అని చెప్పాను, 5 అయిపోయినాయి, 7 ఉన్నాయి. ఎందుకని ఎవరన్నా ఒకవేళ 6 అన్నారనుకోండి, మనం చెప్పేది కరెక్టా కాదా అనుమానం రాకూడదు. ఏమిటి 6 అంటాడు, 7 కదా. మనం చెప్పి కరెక్టా కాదని మనకే తెలియాలి ఫస్ట్. ఒకవేళ మనం తప్పు అని అనుమానం రాకూడదు. రైట్ నాలెడ్జ్ ఇస్ దట్ నాలెడ్జ్ వేర్ దెర్ ఇస్ నో డౌట్ అన్నాడు. అలా ఫోమ్ నాలెడ్జ్ ఉండాలి. సరే, ఇంకా 7 యజ్ఞాలు ఉన్నాయి. 5 అయింది, ఇంకా 7 ఉన్నాయి. ఇందులో చెప్తున్నారు 28 చదువుతాం. ద్రవ్య యజ్ఞ సపో యజ్ఞ యోగ యజ్ఞ సఖా పరేం స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంస్కృత వ్రతాః. ఈ శ్లోకంలో చాలా చెప్తున్నారు, 10 వరకు చెప్తున్నారు. ఇప్పుడు 5 చూసామా, 5 యజ్ఞాలు ఒకే శ్లోకంలో. అపరి యతయః, యతయః అంటే సంసిత వ్రతాః. ఎవరైతే పూర్ణ ప్రయత్నంతో, యతతే ఇది యతయః, ఎవరైతే ప్రయత్నం చేస్తూనే ఉంటూ అవి సాధిస్తారో వాళ్ళు యతయః. యతి రాజా అంటారు చూసారా. యతి రాజా అంటే ఏమిటి? కింగ్ ఆఫ్ ఎఫర్ట్, విల్ పవర్. వాళ్ళ యొక్క విల్ పవర్ని, వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. అందుకని వాళ్ళు రాజులు అందులో. అంటే రాజా అంటే ఏమిటి? అది సాధిస్తారన్నమాట. యతిరాజా, యతిరాజు కాలేజీ తెలుసా? యతిరాజ్ అన్న వాళ్ళకి కాలేజీ పేరు చెప్పిన వాళ్ళకి కూడా యతిరాజ అనేది తెలియదు పాపం. యతి రాజ, యతిరాజ్ కాలేజ్ ఇక్కడే ఉంది వెనకాల. ఎక్కడ? మౌంట్ రోడ్లో. ఓకే, మౌంట్ రోడ్. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? పట్టాంక్ రోడ్లో ఉన్నాం. సరే, ఇటువైపు, ఇటువైపు దగ్గరలోనే ఉన్నాం. ఓకే, కనుక ఎత్తయహ అంటే మనస్సుని వీటన్నిటిని కూడా సక్రమంగా ఒక మార్గంలో పెట్టిన వాళ్ళు అని అర్థం. యతయహ సంశిత వ్రతాహ, దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వాళ్ళు. వ్రతాహ అంటే సంకల్పం. సమ్యక్ నిశితాని, తనూకృతాని, తీక్ష్ణీకృతాని వ్రతాని. ఎవరైతే వాళ్ళ యొక్క వ్రతాలని అంటే సంకల్పాన్ని తీవ్రతరం చేసి అభ్యాసం చేస్తూ ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారట, ద్రవ్య యజ్ఞాహ, వాళ్ళకి పేరు ద్రవ్య యజ్ఞం అంటే అదొక యజ్ఞం కాదు, ద్రవ్య యజ్ఞాహ, ద్రవ్య దానం ఏవ యజ్ఞః ఏషాంతే ద్రవ్య యజ్ఞాహ, మనిషికి పేరు అది, ఆ వ్యక్తికి పేరు, ద్రవ్యాన్ని దానం చేసేవాడు అని అర్థం. ద్రవ్య యజ్ఞాహ ద్రవ్యదానం ఏవ యజ్ఞః ఏషాంతే, వినియోగం అంటారు, ద్రవ్య వినియోగం ఎక్కడ అంటే దానం అనేటువంటిది ధనం ఒక్కటే కాదు. దానం అంటే మనకు తెలిసింది అన్నదానం, నీరు దానం, ధనదానం, ఇంకా చాలా ఉన్నాయి దానాలంటే. కన్యాని వివాహం చేయడం ఒక కన్యకి కూడా కన్యాదానం అంటారు, అది దానమే. విద్యాదానం, విద్యను చెప్పడం కూడా దానమే. ఎవరైనా కష్టపడుతూ ఉంటే వాళ్ళకి కొంచెం ఓదార్పు చెప్పడం కూడా దానమే. ఎవరైనా మాట్లాడతాము కొంచెం వింటారా అంటే మనం విన్నామనుకోండి, అది సమయదానం, సమయాన్ని ఇవ్వాలి, నాకు టైం లేదు అన్నారనుకోండి, అలా అనకూడదు. సమయదానం, వస్త్రదానం, గొడుగు దానం, చెప్పులు దానం, బంగారం, స్వర్ణదానం, భూదానం, గోదానం, జలదానం, అన్నదానం, అన్ని దానాలు చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనసు శుద్ధపడుతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దానం చేయాలి తప్పనిసరిగా, చాలా ఫలం వస్తుందట. ప్రతిదానికి దానం చేయడం అనేది నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి మళ్ళీ నేను చేస్తున్నాను అని ఉండకూడదు దానం చేసేటప్పుడు. ఈ చేత ఇవ్వగానే ఈ మర్చిపోవాలి వెంటనే, ఈ చేయి ఇచ్చేటప్పుడు ఈ చేయి వెనక పెట్టుకోవాలట. ఎందుకు తెలుసా, కుడి చేత ఇచ్చేటప్పుడు దానం ఎడం చేయి వెనక ఉండాలట మన వాళ్ళు చెప్తారు. ఎందుకంటే కుడి చేయి ఇస్తున్నప్పుడు ఎడం చేయి తీసుకుంటుందట వెనక్కి, దీనికి బుద్ధి పుడుతుంది. ఎందుకంటే మనస్సే, మనస్సు ఒక మనసు ఇవ్వు ఇవ్వు అంటున్నది, ఇంకొక మనస్సు మీరు మనసులోనే రెండో భాగం ఉంది సార్, అదేం చేస్తుంది, తీసుకో తీసుకో ఇవ్వో అప్పుడు నీకు ఎప్పుడే ఉపయోగపడుతుంది అంటుంది. అనగానే ఏమవుతుంది, ఈ చేయి పోయి ఇలా చేస్తుంది, మనకు ఉపయోగపడకపోయినా సరే అది ఉంచుకొని తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడుతుందిలే, ఎందుకులే ఇవ్వడం అని మనసు వస్తుంది. అందుకని కొంతవరకైనా ఇవ్వాలి మనీ, అన్నీ ఇవ్వకపోయినా కనీసం కొంచెం అన్న దానం చేయడం నేర్చుకోవాలి, అదొకటి. తర్వాత మన వాళ్ళు చెప్తారు ఈ కూర్తం దత్తం అనేటువంటి ఉన్నాయి, వాపి కూప తటాకాది అంటే బావుడు తవ్వించడం, చెరువులు తవ్వించడం, చెట్లు నాటించడం, ఇవన్నీ చదువుకున్నాం చిన్నప్పుడు. వాపి కూప తటాకాది ఆరామహ సత్రాలు కట్టించడం, అన్న సత్రాలు కట్టించడం అలాంటిది. ఇప్పుడు ఎండాకాలం వస్తే నీళ్లు పెడతారు చూసారా రోడ్డు మీద, అదనమాట. వాపి కూప తటాకాది దేవతాయత నానిచ దేవాలయం కట్టించడం, దేవాలయం జీర్ణావస్థలో ఉంటే దాన్ని ఉద్ధరణ చేయడం, దేవతాయత నానిచ అన్న ప్రదానం ఆరామహ అన్న ప్రదానం చేసేటటువంటి ఆ సత్రాలు ఉండాలి. ఇప్పుడు ఏమీ లేవు, ఎందుకంటే హోటల్స్ వచ్చినాయి, సత్రాలు తగ్గిపోతున్నాయి, ఏదో పుణ్యక్షేత్రాల్లో ఉన్నాయి ఇంకా. ఎన్న ప్రధానం ఆరామహ పూర్తమిత్యభిధీయతే, ఇది పూర్తం అంటారు. అదేవిధంగా దానం అంటే ఏమిటిట, దత్తం అంటే శరణాగత సంత్రాణం, శరణాగతుడయి నన్ను రక్షించండి అన్నవాడికి సంత్రాణం, భూతానాం చ అహింసనం, ఒక్కొక్క పక్షి జంతువులు మనల్ని ఆశ్రయించి వస్తాయి వాటికి రక్షణ ఇవ్వాలి. భూతానాం చ అహింసనం బహిర్వేది యద్దానం, యజ్ఞానికి బయట ఇచ్చే దానం అయితే దత్తం, యజ్ఞ వేదిక లోపల ఇచ్చేటట్లయితే అది పూర్తం. బహిర్వేది అంతర్వేది అంటారు, పూర్తం అంటే కింద చెప్పినటువంటిది, ద్రవ్య యజ్ఞం కిందకు వస్తాయి ఇవన్నీ కూడా దానం చేయడం. తీర్థేషు ద్రవ్య వినియోగ యజ్ఞ, ఇప్పుడు యజ్ఞానికి యాగానికి డిఫరెన్స్ చెప్పాను. తీర్థేషు ద్రవ్య వినియోగ యజ్ఞ, యజ్ఞ బుద్ధ్యా కుర్వంతి, ఎవరైతే యజ్ఞ బుద్ధితో తీర్థస్థలాల్లో ఇస్తారో దానం చేస్తారో దాన్ని ద్రవ్య యజ్ఞం అంటారు, అలా చేసే వాళ్ళని ద్రవ్య యజ్ఞాహ అంటారు. సో పూర్తం వేరు దత్తం వేరు, దానికి యజ్ఞ హోమాన్ని కూడా ముందు ఇంతకుముందు చెప్పాను ఒకసారి. దీన్ని దాన యజ్ఞ అంటారు, ద్రవ్య యజ్ఞాన్ని దాన యజ్ఞం. తర్వాత ఆరు అయిపోయింది. ఏడవది తపోయజ్ఞ, తపస్సు చెప్పాను ఇందాకే, అక్కడే వచ్చింది అష్టాంగ యోగంలో, అదే తపోయజ్ఞం. ఇక్కడ ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం, మౌనం ఇట్లాంటివన్నీ కూడా తపోయజ్ఞ అంటారు. తర్వాత యోగ యజ్ఞ, యోగ యజ్ఞం అంటే ఇక్కడ ప్రాణాయామ ప్రత్యాహార యోగ యజ్ఞాన, ప్రాణాయామ ప్రత్యాహార. అష్టాంగ యోగంలోనే రెండున్నాయి, హఠయోగమని రాజయోగమని. ఆసన ప్రాణాయామాల వరకు మాత్రం చేస్తే హఠయోగం, ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ చేస్తే రాజయోగం అట్లన్నమాట. ఇక్కడ ప్రాణాయామ యజ్ఞాన, యోగ యజ్ఞంగా భావించి చేసేవాళ్ళు. లేకపోతే ఇప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు ప్రాణాయామం వేరే వస్తుంది మళ్ళీ. ఎంత డిసిప్లిన్ చూసారా, మనం ఏం చేస్తున్నాం, ఇన్ని యజ్ఞాలు చేయాలట, మనకు వినడానికి ఓపిక లేదు. చేయడం సంగతి ఎక్కడ అందిన్నారు. యోగ యజ్ఞ, అష్టాంగ యోగ యజ్ఞ, ఇందాక చెప్పారు కదండి అష్టాంగ యోగ యజ్ఞ, మళ్ళీ చెప్తున్నారు ఏమిటండి. అక్కడ మనోయజ్ఞం అనేది కూడా, మనోనిగ్రహం అనేది అష్టాంగ యోగంగా భావించమని చెప్పాం. మనో చిత్త వృత్తి నిరోధ కనుక అష్టాంగ యోగం అని చెప్పాం. ఇక్కడ పర్టికులర్గా యోగ అష్టాంగ యోగమే చేసేటప్పుడు దాన్ని యజ్ఞంగా భావించి చెయ్యాలి. కీప్ ఫిట్ ఎక్సర్సైజ్గా చెయ్యకూడదు. అది ఒక బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి, పొట్ట తగ్గడానికి, స్లిమ్గా ఉండడానికి చేస్తుంటారు. సెక్యులర్ యోగా అంటారు దాన్ని, రిలీజియస్ యోగా కాదు. ఇప్పుడు మీరు పూజ చేసేటప్పుడు, సంధ్యావందనం చేసేటప్పుడు, ప్రాణాయామం చేసేటప్పుడు అదేమవుతుందంటే, పూజ తర్వాత ప్రాణాయామం చేసినా, పూజలో ఒక ఆసనంలో కూర్చున్నా కూడా అది యజ్ఞం అవుతుంది. యోగాసనమే అది, యజ్ఞం అవుతుంది. అక్కడ ప్రాణాయామం చేస్తాం పూజ ముందు. అందుకే మన క్లాసు ముందు ఏం చేస్తున్నాం చూసారా, ప్రాణాయామం చేస్తాం. ఇది రిలీజియస్ ప్రాణాయామ. ఎట్లా కాకుండా చెట్టు కింద కూర్చొని పార్క్లో కూర్చొని చేసామనుకోండి, అది సెక్యులర్ ప్రాణాయామ. చెట్టు కింద అయితే మంచి ఆక్సిజన్ వస్తుందండి అని చెప్పి అక్కడ చేస్తారు ప్రాణాయామ, అది సెక్యులర్ ప్రాణాయామ, మెటీరియలిస్టిక్ ప్రాణాయామ. శాస్త్ర వాటిని ఖండిస్తుంది, అలా చెయ్యొద్దు అంటుంది. ఎందుకంటే ఇప్పుడు యోగా చెప్తే ఎవరికి రిలీజియస్ యోగా అంటే ఆవిడ చెప్పేదంతా అంటారు. మనకు కొంచెం మోడర్న్గా ఉండాలి, మోడర్న్ యోగా కావాలి అంటే ఏం చేస్తాం వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇప్పుడు సెంటర్స్ ఎక్కువైపోయినా నేర్చుకునే వాళ్ళు అట్లాగే ఉన్నారు. యూనివర్సిటీకి వెళ్తే సెక్యులర్ యోగా రిలీజియస్ యోగా చెప్తారా, సెక్యులర్ యోగా చెప్తారు, నాట్ రిలీజియస్ యోగా. శాస్త్ర పతంజలి ఎప్పుడు కూడా యోగాన్ని భగవం దర్శనం కోసం ఉపయోగించుకోమన్నాడు, కానీ శారీరకమైనటువంటి సౌఖ్యం కోసమో, ఆయుష్ పెరగడం కోసమో కాదు ప్రాణాయామం. మనసు శుద్ధి కావడానికి, మోక్షం కోసం ఉపయోగించుకోవాలి. సరే, తపో యజ్ఞ, యోగ యజ్ఞ అయిపోయినాయి కదా. యమ నియమ ఆసన ప్రాణాయామ అనేటటువంటివి హఠయోగం, ధారణ ధ్యాన సమాధి కలిపితే వాటికి రాజయోగం అవుతుంది అట్లన్నమాట. అదొక పద్ధతి ఉన్నది. తర్వాత తథా, అదే విధంగా. ఇప్పుడు ఎనిమిదైనయ్యా, ఎనిమిదైనయ్యా. తపోయజ్ఞ, ద్రవ్యయజ్ఞ, యోగ యజ్ఞ, తర్వాత స్వాధ్యాయ యజ్ఞ. స్వాధ్యాయ అంటే శబ్దం, వేద శబ్దాన్ని నేర్చుకోవడం. స్వాధ్యాయం శబ్ద ప్రధాన యజ్ఞాన అంటే, చిన్నప్పుడే 8 ఏళ్ల వయసులోనే 10 ఏళ్ల వయసులోనే వేదాధ్యయనం చేస్తారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, పుస్తకం లేకుండా చదవాలి. పుస్తకం లేకుండా, మనకు పుస్తకం ఉంటేనే చదవలేము మనం. ఇప్పటికీ కూడా గురుస్తోత్రం పుస్తకం ఉంటే కానీ చదవలేరు చాలామంది. ఎన్నేళ్లుగా చదువుతున్నాం అంటే, గురువు చదువుతూ ఉంటే ఏదైనా గుర్తుకు వస్తుంది, లేకపోతే మర్చిపోతాం, తప్పు తప్పు చదువుతాం. గురుస్తోత్రం, ఇంకా వేదం అంతా ఎక్కడ అధ్యయనం చేస్తామండి, పుస్తకాలు లేకుండా చదవాలట. చేతిలో పుస్తకాలు లేకుండానే చదివేవాళ్ళు వెనకటి రోజుల్లో, పుస్తకాలు ఉండేవి కాదు. ఇప్పుడు మనకు పుస్తకం ఉన్నా కూడా చదవలేని స్థితిలో ఉన్నాం, ఎందుకంటే మెమరీ తగ్గిపోయింది. ఇప్పుడు భగవద్గీత అధ్యాయాలు పేర్లు చెప్పమంటే చెప్పలేము మనం, 18 అధ్యాయాలు కనీసం పేర్లు చెప్పరయ్యా అంటే శ్లోకాల సంగతి తర్వాత, పేర్లు చెప్పడంటే తెలియదండి అంట. చూడండి, ఆ రోజుల్లో వేద అధ్యయనం చేసిన వాళ్ళు పుస్తకాలు లేకుండా ఋగ్వేద పారాయణం, యజుర్వేద పారాయణం, సామవేద పారాయణం ఇలా పారాయణాలు చేసేవాళ్ళు. సూక్త పారాయణం, అన్ని సూక్తాలు గడగడ గడగడ చెప్పేసేవాళ్ళు. దాన్ని ఇక్కడ స్వాధ్యాయ యజ్ఞం అంటారు. అది చెయ్యాలి. అందుకని కొంత పారాయణం అవసరం. ఏ పారాయణం లేకపోయినా కనీసం భగవద్గీత పారాయణం చేస్తారని చెప్పి కొంచెం నేర్చుకుంటారని చెప్పి అది సీడీ చేసి పెట్టాం. అది చేస్తూ నేర్చుకోవడంలా మరి ఏమిట్రా నేర్చుకుంటున్నారు అంటే ఎక్కడ టైం ఉందండి అంటాం. రోజుకు ఒక అధ్యాయం కంఠస్థం చేయడం, 10 శ్లోకాలు చదవడం, పారాయణం చేయడం అలా చెయ్యాలి. అది స్వాధ్యాయ యజ్ఞ. ఓన్లీ శబ్ద ప్రధానం, అర్థం అవసరం లేదు. ఇది 8వ యజ్ఞం. 10వ యజ్ఞం జ్ఞాన యజ్ఞం. మళ్ళీ జ్ఞాన యజ్ఞం అంటారు ఏమిటండి? ఇందాక 2వ యజ్ఞం జ్ఞాన యజ్ఞం చెప్పారు కదా. అంటే ఆ జ్ఞాన యజ్ఞం అది బ్రహ్మ జ్ఞానం. ఇక్కడ జ్ఞాన యజ్ఞం అంటే శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు అన్ని అపరావిద్యల యొక్క అర్థ జ్ఞానం. అర్థాన్ని నేర్చుకోవాలి. అర్థాన్ని నేర్చుకోవడమే జ్ఞాన యజ్ఞం. అధీయతే ఇది అధ్యాయ స్వ అధ్యాయ. ముందు అధ్యయనం చేయాలి, తర్వాత అర్థం తెలుసుకోవాలి. ఇది జ్ఞాన యజ్ఞం యొక్క అర్థం. ఇక్కడ శాస్త్రార్థం, దాని యొక్క అర్థాన్ని కనుక తెలుసుకుంటే తర్క అర్థాన్ని తెలుసుకోవడం. అర్థం తెలుసుకోకుండా ఇప్పుడు సూత్రాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి. శ్లోకాలు అర్థం తెలుసుకోకుండా చదివితే స్వాధ్యాయం అవుతుంది. శ్లోకాలు అర్థం తెలుసుకొని చదివితే అది జ్ఞాన యజ్ఞం అవుతుంది. అది మీమాంస అంటారు, అర్థాన్ని తెలుసుకోవడం. దీంతో 10 అయిపోయినాయి. తర్క, మీమాంస, పురాణ, భాగవత పురాణం చాలా మంది కంఠస్థం, రామాయణం కంఠస్థం. ఇప్పుడు మన హనుమాన్ చాలీస చెప్పినట్టు, హనుమాన్ చాలీస అర్థం తెలియకుండా చదువుతారనుకోండి, అది స్వాధ్యాయం. హనుమాన్ చాలీస అర్థం తెలిస్తే అది జ్ఞాన యజ్ఞం. ఇంతే తేడా. అందుకని శ్లోకాలు సూత్రాలు కంఠాపాఠం చేసి తర్వాత అర్థం తెలుసుకుంటే అది జ్ఞాన యజ్ఞం, ఇది స్వాధ్యాయ యజ్ఞం. ఇప్పుడు 2 యజ్ఞాల్లో మనకి ఏదొచ్చు చూస్తారా? మనం ఎక్కడున్నామో తెలుస్తున్నదా? అసలు భగవద్గీత చదివితే మనకి ఏమి తెలియదో మనకు తెలుస్తుంది. ఏమి తెలుసుకుంటామో అది వేరే విషయం. మనకి ఏమి తెలియదో అది బాగా తెలుస్తుంది. తర్వాత శ్లోకం,
అపానే జూహతి ప్రాణం, ప్రాణే పానం తథా పరే, ప్రాణాపానగతి రుధ్వా, ప్రాణాయామ పరాయణా.
లాస్ట్ బట్ 1 ప్రాణాయామ యజ్ఞం. తర్వాత ఆహార నియమ యజ్ఞం 12. దాంతో అయిపోతాయి అన్నమాట. ప్రాణాయామం గాలి వదలడం, గాలి తీసుకోవడం. గాలి తీసుకుంటే పూరక ప్రాణాయామం, గాలి వదిలితే రేచక ప్రాణాయామం. రేచకం అంటే వదలడం, పూరకం అంటే నింపడం. మనం గాలి తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? మన యొక్క ఊపిరితిత్తుల్ని నింపుతున్నాం. దేనితో? గాలితో. కనుక దాన్ని పూరక ప్రాణాయామం అంటారు. బయటికి వదిలిపెట్టేటప్పుడు గాలి బయటకు వస్తుంది కదా, వదులుతున్నాం కనుక దాన్ని రేచక ప్రాణాయామం అంటారు. ఇంగ్లీష్లో ఇన్హలేషన్, ఎగ్జలేషన్ అంటారు. కొంతమంది దీన్ని ప్రధానంగా సాధనంగా పెట్టుకుంటారు. ఉదయం ప్రాణాయామ, మధ్యాహ్నం ప్రాణాయామ, సాయంత్రం ప్రాణాయామ, ఇంకా అదే సాధన వాళ్ళకి. ఎన్ని రౌండ్స్ చేస్తారంటే 30, 40, 50, 60, 70 అట్లా చేస్తూనే ఉంటారు. అరగంట సేపు ప్రాణాయామమే, గంట సేపు ప్రాణాయామం చేస్తారు. కొంతమంది గాలి తీసుకోకుండా ఆపేస్తారు, తీసుకోవడం లేదు, వదలడం లేదు. కుంభక ప్రాణాయామం. ప్రాణాయామం చేసే వాళ్ళలోనే రకాలు. ఎలా చేస్తారంటే దాన్ని వ్రతంగా, యజ్ఞంగా భావించి భగవంతునికి ఆరాధనగా చేస్తారు వాళ్ళు. అంతేకాని ఫిజికల్ ఫిట్నెస్ కోసమో లేకపోతే హెల్త్ కాన్షియస్ కోసమో చేయరు. అవన్నీ వస్తాయి, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కానీ అసలు ప్రాధాన్యం ఏమిటంటే ప్రాణాయామం శక్తి. కుండలిని అంటారు చూసారా? ప్రాణం అనేది ఒక శక్తి. కుండలిని అంటే కుండల అంటే చుట్టుకొని ఉంటుంది అన్నమాట, ఇట్లా పాములాగా కుండల. అదే స్త్రీలింగం అయితే కుండలిని అంటారు. శక్తి అనేది స్త్రీలింగం, అంటే కుండలిని శక్తి. మన అందరిలో కూడా ఒక శక్తి ఉంది, వాక్ శక్తి, కుండలిని శక్తి, మాట్లాడే శక్తి, నడిచే శక్తి కూడా కుండలిని శక్తి. ఎందుకంటే అది దాగి ఉంటుంది. ఇప్పుడు నా నడిచే శక్తి ఎక్కడున్నది? దాగి ఉన్నది, అది కుండలిని శక్తి. దాన్ని అలవాటు చేసామనుకోండి, అది మేలుకుంటుంది. నడిచే శక్తి, మాట్లాడే శక్తి, ఇట్లా ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి కనుక మేలుకొల్పితే, దానికి అలవాటు చేస్తే మనలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ పోతాయి, కల్మషాలన్నీ పోతాయి, శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అన్నీ పోతాయి. ప్రాణాయామం అనేది ఎంతటి అద్భుతమైనటువంటి సాధన అంటే, అసలు ముందు అది చక్కగా నేర్చుకోవాలి, సాధన చెయ్యాలి. చేస్తే మనిషికి ఎంతో ప్రయోజనం ఉంది, శారీరకంగా అన్నమయ కోశానికి, మనోమయ కోశానికి, విజ్ఞానమయ కోశానికి, అన్నిటికీ ప్రాణాయామ అనేటువంటిది అంతటి అద్భుతమైనటువంటి సాధన. కనుక ప్రాణాయామ సాధన క్యాంపే పెట్టాలి ఒకసారి. అష్టాంగ యోగ సాధనా క్యాంప్ అని ఒకటి, ప్రాణాయామానికి సాధనా క్యాంప్ అని, ధ్యానానికి మాత్రమే సాధనా క్యాంప్ అని అట్లా పెడితే ఇంకా ఇంటికి పని, వంట పని. సాధన చేయాలనుకుంటే మరి అదేనండి విషయం, ఊరికే నేనా వస్తుంది మోక్షం కదా. లేకపోతే ఏదో చదువుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది, అట్లా కాదు కదా. ఇక్కడ ఇప్పుడు నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ సాధనాల్లో ఏదో ఒకటి, ఆహారం ఏమో ఉంది ఇంకొకటి, అది మై ఫేవరెట్ సబ్జెక్ట్. తర్వాత సమ్మర్ వెకేషన్ తర్వాత అప్పుడు చూద్దాం ఆహార నియమం. ఓకే, ఇప్పుడు చెప్తే మీరందరూ ఉపవాసం చేస్తారు, అందుకని ఇవి వచ్చేసారి చూస్తాం. ఇంతటితో 11 యజ్ఞాలు అయిపోయినాయి. తర్వాత ఈ యజ్ఞాలన్నీ కూడా మనిషికి ఆధ్యాత్మికంగా ఉపయోగపడతాయి. ఎక్కువ చేశారనుకోండి బోనస్ అన్నమాట. తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.